మత్తయి సువార్త 3:16 చదువుకుందాం. మత్తయి సువార్త 3:16 చదువుకుందాం. 16 యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచాను. వాక్య చిత్రంలో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన అంశాల్లో ఈ వారం ప్రత్యేక ప్రార్థన అంశం రేపు శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత శుక్రవారం నైట్ 11th బ్యాచ్ 7 మిషన్ ట్రిప్ కి బయలుదేరుతా ఉన్నారు. మీ మీ సహవాసాల్లో ప్రార్థన చేయండి. మిషన్ ట్రిప్ లో ఇప్పుడు ప్రతి బ్యాచ్ ప్రభుత్వ కాపు తెలిచి నడిపిస్తూ వచ్చారు. అట్లాగే ఈ 11 బ్యాచ్ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద వయసు స్త్రీలు ఉన్నారు. ఆసక్తి కొద్ది ఎండలు కానీ కొత్త వాతావరణం చేయండి. అసలు నేను నుంచి సురేష్ గారు సంపద ఈ
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ ప్రైజ్ లెడ్ సార్.
స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభు. ఆశీర్వాదకరంగా మీరు మార్చారు సార్. మరొకసారి మీ అందరికి ప్రభువుల వల్ల ఉన్నారండి.
సార్ ప్రైజ్ ది లార్డ్ సార్.
ఈ లైన్ ఎట్లా ఉందో చూడండి, లైన్ మార్చాను.
ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది.
అందరికీ వందనాలండి. మనం ప్రత్యేక రీతిలో ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 44:3 ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనుభవంలోకి వస్తే వ్యక్తిగతంగా బలపడతాము, పరిచర్యలో కూడా బలమైన పరిచర్య చేయడం సాధ్యమవుతుంది. అందులో భాగంగా నేను అన్ని సహవాసాల బాధ్యతలు తీసుకున్న నాయకులు జరుగుతున్న పరిచర్య కొత్త సహవాసాలు కడుతూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం జరగబోయే పరిచర్య ఎస్టాబ్లిష్మెంట్ కొరకు ఆలోచిస్తా ఉన్నాం. 177 సర్వాంశాలు స్థిరపడాలి, బలపడాలి. అది చాలా అవసరం, చాలా అవసరం. దాని కొరకు ప్రభు మనకు వాస్తవించారు. కాబట్టి మీరు కూడా అందరూ పరిచయం ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. చిన్నపిల్లల పరిచయలు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. పరిచయం ఇన్వాల్వ్ అవుతున్న మీరు ఆత్మ నింపుదల అనుభవంలోకి రావాలి, ఆత్మ చేత గొప్ప కార్యాలు చూడాలని కూడా ఆశ కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని గురించిన ధ్యానంలో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఆత్మ నింపుదల కలిగిన జీవితం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి ఆత్మదేవుడికి కొన్ని రూపాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ పోలికలను స్టడీ చేయడం ద్వారా ఆయన మనలో ఉంటే ఆ స్వభావం, ఆ గుణ లక్షణాలు మనలో ఉంటాయి. ఆయన మనలో ఉండి ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయంటే ఆయన మనలో ఉన్నాడా అన్నది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించిన పోలికలు బైబిల్లో ఉన్న వాటిలో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రాముఖ్యంగా చదివిన ఈ వాక్య భాగం ఉంది కదా, మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు ప్రభువు బాప్తీసం తీసుకున్న సందర్భం. యేసుక్రీస్తు ప్రభువు బాప్తీసం తీసుకున్నప్పుడు ఒకటి యోహాను చేతుల మీదుగా బాప్తీసం తీసుకున్నాడు, నీటి బాప్తీసం. రెండు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకున్నట్టుగా కూడా ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. రెండు ఒకటే సన్నివేశం కాదు, కొంత గ్యాప్ ఉంది. ఇది కొంచెం అర్థం కావాలి. యోహాను మత్తయి సువార్త 3:16 మళ్ళీ చదువుతున్నాం. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను, అక్కడ సెమీకోలన్ అంటే తర్వాత వెంటనే జరిగినట్టు కాదు, సెమీకోలన్ అంటే నెక్స్ట్ జరిగిన దాని కోసం మాట్లాడుతుంది. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచాను. తర్వాత దైవాత్మ ఆయన మీదకు రావడం, పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావడం, తర్వాత దేవుడు ఆయన గురించిన సాక్ష్యం అవ్వడం. దీన్ని లూకాసువార్తలో ఇలా రాస్తాడు. లూకాసువార్త 3:1 లూకాసువార్త 3:21 అని చదవాలి. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది, తర్వాత ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. బాప్తీసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు ఆకాశం తెరవబడింది. బాప్తీసం తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు, అప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ అందరి ఆనందించి చిన్న ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధనలో గాని, బాప్తీసం ఇచ్చి యోహాను బోధనలో గాని ఈ రెండింటి గురించిన విభజన మనం చూస్తాం. ఆ రెండింటి గురించిన విభజన చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. అక్కడే లూకాసువార్త 3:16 యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, నేను నీళ్లతో బాప్తీసం ఇస్తున్నాను, ఆయన ఆత్మతో బాప్తీసం ఇస్తున్నాడు. యోహాను చేసిందే యేసుక్రీస్తు ప్రభు చేస్తాడని కాదు, ఇద్దరు రెండు పనులు చేస్తున్నారు. ఒకరు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నారు, ఆయన ఆత్మలో బాప్తీసం ఇస్తాడని చెప్పాడు. మత్తయి సువార్తలో కూడా మాట చూస్తాం. మత్తయి సువార్త 3:1 మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చిచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన మీకు పరిశుద్ధాత్మలు బాప్తిస్మిస్తాడు, నేను నీళ్లతో బాప్తిస్మిస్తున్నాను. ఈ సత్యం చాలా స్పష్టంగా రిపీటెడ్ గా కనబడతాను సార్. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురా నేను. కాబట్టి పిల్లరా, మనం నేను ఎరుగుదును అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. నీటి బాప్తిసం మాక్సిమం తీసుకునే ఉంటారు, కానీ ఆత్మ బాప్తిసం అనుభవంలోకి ఎంతమంది వచ్చారన్నది అదొక వింతైన ప్రశ్నగా ఉండొచ్చు, లేదా నాది వింతైన బోధగా ఉండొచ్చు. నాది వింతైన బోధగా మీకున్నా, మీకు వింతైన ప్రశ్నగా ఉన్న వాక్యం మాత్రం ఈ సత్యం చాలా స్పష్టంగా రాయబడింది, అది మీరు గమనించాలి. ఇది జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకసారి, చాలా సార్లు నేను నమ్మేది ఏంటంటే ఆత్మ నింపుదల అనుభవం అన్నది తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎప్పుడు జరిగిందో చెప్పకపోవచ్చు గాక, ఆత్మ నింపుదల అనుభవాన్ని మాత్రం చెప్పగలుగుతారు. అది ఖచ్చితంగా అర్థమవుతుంది. సరే, అలా చెప్పలేకపోయినా అంటే నాలో వచ్చిన మార్పు, నాలో వచ్చిన కృపావరాలు, నాలో కనబడుతున్న ఆత్మఫలాలు, ఇవి ఒకప్పుడు నాలో లేవు, ఇప్పుడు నాలో ఉన్నాయి అని చెప్పగలుగుతారు. ఒకప్పుడు నాలో లేవు, ఇప్పుడు నాలో ఉన్నాయని చెప్పగలుగుతారు. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకు దేవుడు ఇంకా బలముగా ఒక్కొక్కరిని ఉన్నతంగా వాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిగల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అన్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. వారు నిరవంజి చెట్లు గడ్డులు ఎదుగునట్లుగా ఎదుగుతురు. ఆత్మదేవుడి చేత మనం ఏం పొందుకుంటామో అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఇలా అంటాం. అపోస్తులు కార్యాలు గ్రంథానికి మరొక పేరు పెట్టాల్సి వస్తే పండితులు ఏమంటారంటే పరిశుద్ధాత్మదేవుని కార్యాలు. అవి మనుషులు చేసిన కార్యాలు కావు, దేవుడు చేసిన కార్యాలు. దేవుడు తన ఆత్మ చేత పెంతకొస్త అనుభవంలోకి నడిపించి, వారిని నింపిన అనుభవంలోకి నడిపించి, వారిని బలంగా ఉన్నతమైన కార్యాల కొరకు వాడుకున్నాడు అన్నదాన్ని అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలోనూ ఏ సంఘమైనా ఏ పరిచర్య అయినా ఖచ్చితంగా సొంత శక్తితో కాకుండా ఆయన శక్తి చేత పరిచర్య చేయాలి. అందులో భాగంగా మనకి బైబిల్లో కనబడుతున్న పోలికల్లో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మన మేలు కొరకే నేర్చుకోవడం అవసరం. చదివిన 3వ వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుట తన మీద తన మీదకు వచ్చుట చూచాను. ఆత్మదేవుడు పావురాకారంలో కనబడ్డ కాడ పావురం కొరకు బైబిల్ ఏమంటుందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మార్జకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మనుషుల స్వభావాలను జంతువులతో పోలిస్తా ఉన్నాడు. తోడేలు స్వభావం అది క్రూరమైనది, అది చీల్చుతుంది, అది చంపుతుంది. గొర్రె అది సాధువైంది. మనుషుల్లో తోడేలు స్వభావం కలిగిన మనుషుల మధ్యకి మృదు స్వభావం సాధు స్వభావం కలిగిన గొర్రెల వంటి మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. అంటే ఇంకా మాట్లాడతాడు ఆయన, పాములు చాలా చిన్న అలికిటిని కూడా పసిగాడతాయి. పావురాలు ఏ కల్మషం లేకుండా ఉంటాయి, నిష్కపటులు అన్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో జంతువులను పక్షులను పోల్చి మాట్లాడు దేవుని పావురంతో పావురు ఆకారంలో కనబడ్డారు అన్నమాట. దగ్గర మత్తయి 10:16 ఏం చదువుతున్నామంటే, పావురం నిష్కపటమైనది. నిష్కపటం అంటే, నిష్కపటం అంటే నటించటం, నటించటం, చెప్పేదొకటి ఆలోచించేదొకటి, చెప్పేదొకటి ఆలోచించేదొకటి, అది మోసం చేయడం, మోసగించడం, దాన్ని మనం ఎరుగుతాం. కానీ పక్షులు ఎలాంటివంటే చాలా అమాయకంగా ఉంటాయి, చాలా అమాయకంగా ఉంటాయి. అందుకే ఎంత సులువుగా వలలో పడతాయి, అంత సులువుగా వేటగాడు ఎత్తుకుపోతాడు. వాటికి ఎలాంటి కల్మషం ఉండదు. దేవుడు తన ప్రజల్ని దేవుడి దగ్గర ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నిష్కపటులు, నటించకూడదు, మోసం చేయకూడదు, మోసం చేయకూడదు. చాలాసార్లు కేసెస్ లో మేము డీల్ చేసే కేసెస్ లో మ్యారిటల్ కేసెస్, వివాహ సంబంధించిన కేసెస్ వస్తాయి. మేజర్ ఏం కనబడతాయంటే, భర్త భార్యను మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం, ఒకరినొకరు మోసం చేసుకోవడం. తెలీదు చాలా కాలం తర్వాత, చాలా కాలం తర్వాత. రీసెంట్ గా ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, చెప్పను ఆయన పరిస్థితి ఏంటంటే, వేరే అతనితో మాట్లాడుతుంది. వాస్తవానికి ఈ బ్రదర్ మారడానికి ముందు చాలా మూర్ఖుడు, చాలా మూర్ఖుడు. మారాడు, మారాడు, సహవాసంలో బాగా వాడబడుతున్నాడు, తాగి బీభత్సం చేసే మనిషి మారాడు. భార్య నేను ఎరగను, మారిందో లేదో, కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతుందని ఉదయాన్ని ఏడుస్తూ ఫోన్ చేసి రాత్రి అంతా నిద్ర పట్టలేదు సార్ అన్నాడు. సరే మరి అమ్మాయికి చెప్పావా అంటే, నేను ఫోన్ చెక్ చేశాను, ఫోన్ చూపించాను, ఫోన్ చూసింది, సారీ అన్నది, ఇంకోసారి చేయను అంది, నేను తట్టుకోలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నాను అని అంటాడు. నాకు చాలా బాధ అనిపించింది, భర్త దాన్ని ఎట్లా తట్టుకోగలుగుతాడు, భార్య కూడా తట్టుకోలేదు. కొన్నిసార్లు స్త్రీలన్నా భరిస్తారు కానీ పురుషులు అసలు భరించలేరు, కానీ ఎంత బాగా నటిస్తారు. అయితే నేను ఒక మాట అయితే ప్రార్థన చేయగలిగాను, ఈ బ్రదర్ రక్షించబడ్డానికి ముందు ఈయన అంతే భార్యను మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగునోడే. ఒకరినొకరు మోసం చేసుకుంటామంటే తెలియతేనే ఎంత ఎంత ఘోరంగా ఉందో. ఈ సన్నివేశాన్ని మీతో పంచుకుంటామంటే మీ మైండ్ కూడా పాడై ఉంటుంది. కానీ దేవుడు పరిశుద్ధుడు, అంతరంగా నెరిగిన వాడు. మన నడక, మన పడక, మన తలంపులు, ఊహలు, ఆలోచనలు అన్ని తెలుసు. కొన్ని సీక్రెట్స్ మనం కొంతమందికి తెలియకుండా దాచుకుంటామేమో, కానీ ఆయనకు తెలియని సీక్రెట్స్ ఏముంటాయి మనలో, ఆయనకు తెలియని సీక్రెట్స్ ఏముంటాయి మనలో. చాలాసార్లు అనిపిస్తుంది ఆ తప్పిపోయిన కుమారుడు, లూకాసువార్త 15వ అధ్యాయంలో ప్రొడిగల్ సన్ పారబుల్ లో తప్పిపోయిన కుమారుడు, వాడు తిరిగి వస్తే వాళ్ళన్న ఈయన ఎట్లా నువ్వు చేర్చుకుంటావు, వేష్యంతో తిరిగినాడు అంటాడు. కానీ తండ్రి ఆ మాట అంటాలా, ఎట్లా చేర్చుకున్నావయ్యా అంటే, అగాపే ప్రేమ, క్షమించగలిగిన ప్రేమ. కానీ కృపకు ఒక అవధి ఉంది. ఎంతవరకు అంటే, కృపాకాలం ముగిసేలోపే, కృపాకాలం ముగిసేలోపే. చాలాసార్లు అననీయ సత్పేరల సందర్భాన్ని చదువుతాం, ఏం చేశారు, దాచుకున్నారు, ఇంతకీ అమ్మారా అని అడిగితే ఏమంటారు, అవును ఇంతకీ అమ్మాం. ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరితో అబద్ధమాడుతున్నారు దేవునితో, ఏం చేశాడు, మొత్తాడు, చచ్చారు అక్కడే. అన్ని సందర్భాల్లో దేవుడు క్షమించేస్తాడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ క్షమించడానికి అయితే మనసు ఉంది. కానీ చాలా నొచ్చుకుంటాడండి, భర్తకి భర్తని భార్య మోసం చేస్తే, భార్యను భర్త మోసం చేస్తే ఎంత కుమిలిపోయి ఏడుస్తారు, ఎంత కుమిలిపోయి ఏడుస్తారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం మోసం చేయటం, మనలో కపటం, మనలో కపటం. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా కనబడ్డాడంటే, యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చినప్పుడు పావుర ఆకారంలో కనబడ్డాడు. నిష్కపటం చెప్పగలమా? యేసుక్రీస్తు ప్రభులో వేషధారణ ఉంది, పాపం ఉంది అని చెప్పగలమా? పేతురు తన పత్రికలో ప్రభు కోసం ఏమని రాస్తాడంటే, ఏమని రాస్తాడు, నోట కూడా కపటం లేదు, మాటల్లో కూడా కపటం లేదు. ఆయన మాటల్లో కూడా కపటం లేదు. పేతురు మొదటి పత్రిక 2:22, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. నోట కపటం లేదు, దూషణ మాటలు లేవు, దూషణ మాటలు లేవు, బెదిరించలేదు, అట్లాగే ఉన్నాడు, అట్లాగే ఉన్నాడు. వాస్తవానికి అందరం కూడా లోకంలోంచి వచ్చిన వాళ్ళమే కదా. కొన్నిసార్లు ఈ పంచాయతీలు, సహవాసాల్లో చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయండి, ఆ పంచాయతీల కోసం అడుగుతా ఉంటే, ఆ సిస్టర్ అలా చేసింది, ఈ సిస్టర్ అలా చేసింది, ఆ బ్రదర్ అలా చేశాడు, ఈ బ్రదర్ అలా చేశాడు, వాళ్ళు అలా కనబడుతున్నారు కానండి, వాస్తవానికి అది కాదు, వాళ్ళు నటిస్తున్నారు, మీ దగ్గర నటిస్తున్నారు, వెనకాల ఎలా చేస్తున్నారు అంటే, నిజంగా అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. మనం మారినోళ్ళమేనా? ఒకప్పుడు అలాగే ఉన్నాం, ఒకప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నాం, బంధువులను మోసం చేసాం, ఏదీ నిజం కాదు, అన్ని అబద్ధాలే, అంతా మోసమే. ఇప్పుడు మారు మనిస్తుంది, ఇంకా పైగా మనం దేవుడితో సహవాసం చేస్తున్నాంగా. దేవుడు కదా అంతరంగం చూసేది, దేవుడు కదా మన అంతరంగం చూసేది, పైగా మనం పరలోకానికి వెళ్ళడం సిద్ధపడుతున్నాం కదా. పరలోకంలో మోసము, కపటము, వెన్నుపోట్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం, గోతులు తీసుకోవటం, ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడటం, కొండాలు చెప్పటం, పరలోకంలో అలాగే ఉంటారా? పరలోకానికి వెళ్ళేవారు అట్లాగే సిద్ధపడతారా? నేనేమంటారంటే, ఈ క్యారెక్టర్ పరలోకానికి సూట్ అవుతుందా? ఈ క్యారెక్టర్ దేవుడు తీసుకుని వెళ్ళి యుగ యుగాలు పరలోకంలో కూర్చోబెడతాడా? ఏ క్యారెక్టరు? నటనాచారి, డ్రామా ఆర్టిస్ట్, మాట ఒకటి చేత ఒకటి, పై రూపం ఒకటి, అంతరంగం ఒకటి, ముందు మాట్లాడేది ఒకటి, వెనక మాట్లాడేది ఒకటి. మనలో ఆ పాప స్వభావం, సాతాను స్వభావం, ఆదామ స్వభావం ఉండదు అని నేను మాట్లాడినా, కానీ పరిష్కారం ఏంటంటే, పరిశుద్ధాత్మ రూపంలో కనబడుతున్న, పావుర రూపంలో కనబడుతున్న పరిశుద్ధాత్ముడు, ఆయన పరిశుద్ధ జీవితాన్ని నేర్పిస్తాడు, పాపాన్ని ఒప్పింపజేస్తాడు, పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఎంత త్వరగా రియలైజ్ అవుతాము. నేనంటాను, ఏదైనా ఒక సందర్భంలో మనకు మనసు నొచ్చుకుంది అనుకోండి, అర్థం ఏంటంటే నేను తప్పు చేశానేమో, అప్పుడే మనం ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఇలా ప్రవర్తించడం తప్పేమో. రోడ్డు మీద ఎవరు విశ్వాసులు కనబడతారు, స్పీడ్గా పని మీద వెళ్ళిపోతా ఉంటాం, ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది, అరే మన సహోదరుడు ఆడు కనబడ్డాడు, నేను ఆగి మాట్లాడితే బాగుండేది కదా, ఆకుండా వచ్చేసాను ముందుకి. అది పాపం అంటే మనసుకి నచ్చలేదు, లోపల దానేమంటారు, మనస్సాక్షి నొచ్చుకుంటుంది, అంటే దేవుడు నిన్ను ఆగమంటున్నాడు, వాళ్ళతో మాట్లాడమన్నాడు, అక్కడ ఉండమన్నాడు, ముందుకు వచ్చేసాం, మరి ఏం చేద్దాం ప్రభువా, క్షమించి ఛార్జ్ మీద వెనక్కి వెళ్తాం, లేకపోతే ఇంకోసారి చేయండి అయ్యా అని సరిదిద్దుకుని ముందుకెళ్తాం. కొన్ని నేను అంటానండి, వాత వేయబడ్డ మనస్సాక్షి అంటాడు. వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, ఇక స్పర్శ ఉండదు, స్పర్శ ఉండదు, తప్పు అన్నట్టు కనబడదు, ప్రవృత్తిగా మారిపోతుంది, అట్లాగే మాట్లాడుతూ ఉంటారు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, ఎస్ఎఫ్జేలో ఆ పరిస్థితులు లేవు. ఆ చిన్న చిన్నవి కూడా నేనేమనుకుంటానంటే, చెబుదాము, మార్చుకుంటారు, తెలీదు నేను అది పాపాలు కావు లోపాలు, పాపాలు కావు లోపాలు చెప్తే మార్చుకుంటారు. మార్చుకోకపోయినా నష్టం ఏమి లేదు, మార్చుకోకపోయినా నష్టం ఏమి లేదు. కానీ కపటం అన్న మాట అర్థం ఏంటంటే నటించటం, మోసం చేయటం, నటించటం, మోసం చేయటం. యేసుక్రీస్తు ప్రభు నోట ఏ కపటం లేదు, ఆయన నోట ఏ దోషం లేదు, ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచాడు పావురం ఆకారం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు వాగ్దానం చేయబడ్డాడు. ఆ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు నీరు నాలో చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు పావురు ఆకారంలో కనబడుతున్న ఈ మాట దగ్గర మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 16:18 రోమిలకు రాసిన పత్రిక 16:18 చూడండి అలాంటి మనస్తత్వం. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపుటుల మనసును మోసపుచ్చుదురు. వీరు ఎవరట మోసం చేసేవారు, నిష్కపుటుల మనసును మోసపుచ్చేవారు. వారి మాటలు ఇచ్చకపు మాట, తీయటి మాటలు కింద మాటలు రాయబడుతున్నాయి. కాబట్టి పిల్లరా అర్థం చేసుకుందాం. దేవుడు మన నుంచి కోరుతున్నది నిష్కపటులుగా ఉండాలని, మోసపుచ్చేవారుగా ఉండకూడదని. ప్రభువుకు దాసులైతే నిష్కపటులుగా ఉంటారు, కడుపుకు దాసులైతే కపటులుగా ఉంటారు. దేవుడు మనల్ని కింద 20 రాయబడుతుంది, 19 కూడా, మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయంలో జ్ఞానులు, మంచి పని చేసే కాడ బాగా చేయండి, తెలివిగా చేయండి, జ్ఞానంగా చేయండి. కీడు విషయంలో నిష్కపటులు. కీడు విషయంలో ఎట్లా ఉండాలట? ఏ మరక అంటించుకోవద్దు, ఏ విధంగానూ అందులో పాలు పంపులు పొందొద్దు. కీడు విషయంలో నిష్కపటులు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది అది, దేవుడు మన నుంచి కోరుకుంటుంది అది. దావీదు జీవితం చదివినప్పుడు భలే బాధ అనిపిస్తుంది. ఏం చేస్తుంది నేను పాటు ఉండే దావిచ్చాడు, నా యజమాని వాళ్ళందరూ కూడా దండులో ఉండి యుద్ధం చేస్తానంటే నేను వెళ్ళి నా భార్యది ఎట్లా ఉంటాను, నేను వెళ్ళలేను, దండులోకి వెళ్తానన్నాడు. ఈ పెద్ద ఆయన భక్తుడు దావిది ఏం చేశాడు, ఉరియా చేతి కాగితం పోయి కాగితాన్ని ఇవ్వు అన్నాడు. ఏం రాశాడు? యుద్ధంలో చచ్చిపోయేటట్లుగా చేయమని. పైగా ఏమి చేయనట్టుగా మళ్ళా పెద్దరకంగా కూర్చొని తీర్పులు తీర్చేస్తాడు. పెద్దరకంగా కూర్చొని అన్న ఆ నాతాన్ వచ్చాడు కదా, బాబు ఇది ఒక కొంచెం సమస్య ఉంది తీరుతావా, ఎట్లా ఒకే ఒక గురువు ఉంది వాడు ఎలా చేశాడు, వాడు చాలా ఉన్నాయంటే అలాంటి వాడు చంపేస్తాను, పేరు చెప్పు అంటాడు. అరే దొంగ నువ్వేరా అన్నాడు. అప్పుడు గుండె పగిలింది, అప్పుడు హృదయం పగిలింది, అప్పుడు వేషధాన్ని బయటకు వచ్చింది, అప్పుడు 51 కీర్తన రాశాడు. నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా వేషధాన్ని నాకు తెలిసే ఉన్నది. 51 కీర్తనలో బహిరంగంగా రాశాడు. ఒక మీటింగ్ లో నేను నాతో పాటు నా స్నేహితుడు మీటింగ్ వెళ్ళాను. తర్వాత వెళ్ళిన తర్వాత నేను మారాను, వాడు అలాంటి వాడే, నేను అలాంటి వాడిని, వారు మాడే, నేను ఇద్దరు మారాం. ఆ రోజు మీటింగ్ లో కూర్చొని వాక్యం చెప్పాలి, నన్ను చెప్పమన్నాడు. నేను ఒప్పుకుంటున్నాను ఏమని, నేను చెడిపోయిన అవన కాలంలోనే ఇట్లాగా భూతి బొమ్మలు చూసేవాడిని, ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయ్యా, సాక్ష్యం పంచుకుంటున్నాను. అక్కడ ఎవరు వస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ గ్రహింపులోకి వస్తారని. వీడు అంటాడు, అరే ఏంటి రా బాబు ఏం మాట్లాడుతున్నావు,
అసలుకి మనం అలా మాట్లాడితే మనకేం గౌరవం ఇస్తారా? ఏం కావాలి, గౌరవం కావాలా? వేషధారి జీవితం కదా. చాలాసార్లు అంతకు ముందు లేని పరిశుద్ధత చూపించాలి, లేని ఆత్మీయత చూపించాలి, లేని ప్రార్థనా జీవితం చూపించాలి. ఎవరైనా నన్ను చూసి అబ్బా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారో మీరు అని అంటే నేనేం అన్ని గంటలు ప్రార్థన చేయనని అని చెప్తాను. నేను చేయట్లే, మరి ఎట్లా ఒప్పుకునేది? ఆ లేనిపోయినది ఆ డ్రామాలు మనకెందుకు? ప్రార్థన చేస్తాం కానీ గంటలు గంటలు కూర్చొని ప్రార్థన చేసే పరిస్థితి ఉద్యోగంలో లేదు, అలవాటు కూడా లేదు. ఏదుంటే అదే, లేని ఎందుకు చెప్పడం? వేషధారణ కదా, కపటం కదా, మోసం చేయడం కదా. లేని మనకెందుకు? దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? నిష్కపటుడు. ప్రభు మన దగ్గర నుంచి కోరుతున్నది అదే. 19 వచ్చిన కీడు విషయంలో, రోమా 16:19, కీడు విషయమై నిష్కపటులే ఉండవాలని కోరుచున్నాను. అలాంటి కపటులు లోకస్తులు, నిష్కపటులు దేవుని పిల్లలు. 20 వచ్చిన చూడండి ఏమని రాస్తాడు. సమాధానకర్తయైన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెదుగు తొక్కించను. ఎట్లా తొక్కుతాం? సాతాను మోసగాడు కదా, మోసగాడిని మోసం చేసి మోసం చేద్దామా? బే, అంత అయ్యేది కాదు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, సాతాన్ అబద్దాలతో చేయాలి. చాలాసార్లు నేను అనుకుంటానండి, కొన్నిసార్లు ఉద్యోగాల్లో అన్నిసార్లు నిజాలు చెప్తే సెలవు దొరకవు కదా. అబద్ధం చెప్తే సెలవు దొరుకుతుంది, పెద్ద వేదన. అబద్ధం ఆడకుండా సెలవు తెచ్చుకోవాలి. అబద్ధం ఆడే వరకు శోధన ఉంటుంది. అబద్ధం ఆడితే శోధన తొలగిపోద్ది అనిపిస్తుంది. అరే అబద్ధం ఆడితేనే బెటర్గా ఉంది కదా, అబద్ధం ఆడితే బెటర్గానే ఉంది. సాతాన్ని గెలిచాడు, సాతాన్ని గెలిచాడు. నువ్వు గెలవలేదు అక్కడ, దేవుడు గెలవలేదు అక్కడ, సాతాన్ని గెలిచాడు. ఏ విధంగానైనా వాడిని ఎప్పుడు చితకు తొక్కుతామంటే నిష్కపటులుగా ఉంటే. సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకు తొక్కించను. పరిశుద్ధ జీవితం ద్వారానే దుష్టుని జయించగలం. గొర్రెలుగా ఉండే మనం జయించగలం, పావురంలాగుండే మనం జయించగలం. పాముల్లా మారిపోకూడదు. మనం పాములాగుండి వాడిని ఏదో జయిద్దాం అనుకుంటే అయ్యేది కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14. మీరు మూర్ఖమైన వక్రజనం వచ్చారు. ఎలాంటి జనం అంట? క్రూకెడ్, క్రూకెడ్ జనరేషన్ అంటాడు. మూర్ఖులు, వక్రజనం, వంకరులు, మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. ఏం కోరుకుంటున్నాడా? నేను చాలాసార్లు భయపడతానండి, లౌక్యం అన్న మాటకు భయపడతాను. లౌక్యం అంటే ఏంటి? లౌక్యం అంటే ఏంటి? బతక నేరవటం. కొన్నిసార్లు ఎందుకు పూడతారో తెలీదు. ఎందుకు పూడారు? మెప్పు కోసమా? నిజంగా పొగుడిన కాడ కూడా మన బుద్ధి బయటపడుతుంది. నేను ఎరిగిన ఆత్మీయత ఏంటంటే, పొగిడే విషయాల దగ్గర పొగడరు, స్తుతిస్తారు ప్రభుని. దేవా ఈ బిడ్డను మీరు వాడుకుంటున్నారు, మీకు స్తోత్రం. కానీ సరిదిద్దే విషయాల దగ్గర మాత్రం మౌనంగా ఉంటారు, చెప్తారు. సరిదిద్దే విషయాల దగ్గర మౌనం చెప్తారు. ఆయన నాకు ఇలా అనిపించింది, కొంచెం అది మంచిది కాదేమో, చూడు నేను ప్రార్థన చేసుకుని చెప్తున్నాను, ఏమనుకోవద్దే. దిద్దుబాటు విషయాలు చెప్పాలి, పొగిడే విషయాలు మంచిది కాదు. కానీ నిష్కపటులు ఏం చేస్తారంటే, ఏం చేసినా పొగుడతారు, మొలక చెట్టు ఎక్కిస్తారు. పిలుపులకు రాసిన పత్రిక 2:14 మనం చదువుతున్న మాట. 14, లోకంలా మీరు ఉండకూడదు. మీరు ఎలాగ ఉండాలి? ఆ వక్రజనం మధ్య, ఆ మూర్ఖుల మధ్య, నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు, దేవుని కుమారులగునట్లు సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. 16, అటు జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఆ మూర్ఖుల మధ్య, వక్రజనం మధ్య మనం ఎలాగట? వాళ్ళ చీకటైతే మనం వెలుగు, వాళ్ళ చీకటైతే వాళ్ళు నశించిపోతుంటే మనం వాళ్ళకి ఆశాజ్యోతులు, వెలిగించేవారు. ప్రభు మనల్ని అలా చూడాలనుకుంటున్నాడండి, నిష్కపటులుగా చూడాలనుకుంటున్నాడు, నిష్కపటులుగా చూడాలనుకుంటున్నాడు. నాకు తెలీదు ఆదాము స్వభావం, అవ్వ స్వభావం, సాతాను స్వభావం, పెరిగిన వాతావరణ పరిస్థితులు, మా పల్లెటూరు ఎలాంటిదంటే కావాలని చెప్పి భూతుని నేర్పిస్తారు, కావాలని చెప్పి అది తెలియదు, భూతు మాట అని కూడా తెలియదు, అలా నేర్పిస్తారు. బాగా చిన్నప్పటి నుంచి నేను విన్న మాట ఏంటంటే, వీడికి పెళ్ళి అయితే పెళ్ళం మాట వింటాడు, పెళ్ళి అయితే పెళ్ళం మాట వింటాడు, పెళ్ళి అయితే పెళ్ళం మాట వింటాడు. అంటే అర్థం ఏంటంటే పెళ్ళం మాట వినకూడదు, పెళ్ళం మాట వినకూడదు. అతను నేర్పిస్తారు, మగాడు కాబట్టి కొడతాడు, మగాడు కాబట్టి కొడతాడు, మగాడు కాబట్టి కొడతాడు అంటే కొట్టాలి. నిజంగా ఎంత పాడు చేస్తారు, అంత పాడు చేస్తారు. మగోడు కాబట్టి తిరుగుతాడు, మగోడు కాబట్టి తాగుతాడు, మగోడు కాబట్టి అలా ఉంటాడు. నువ్వు ఎట్లా అడుగుతావు? అడగకూడదు. అంత ఘోరమైన పెంపకం, ఘోరమైన పరిస్థితులు. అలాంటి జనరేషన్ మధ్య దేవుని బిడ్డలు మారు మనసు పొందిన వారు, ప్రాముఖ్యంగా ఆత్మ నింపుదల అనుభవంలోకి వచ్చిన వారు, గొర్రె పిల్ల పావురు యొక్క స్వభావం, నిష్కపటులు, 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 పరిశుద్ధ జీవితం. మనకు అర్థమవుతుంది, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటారు, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పిల్లరా, ఆత్మదేవుడు పావురు ఆకారంలో కనబడ్డప్పుడు కపట స్వభావం, కపట బుద్ధి, కపట బుద్ధి, మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం, ఏవి మనలో లేకుండా ఉండాలి. లేదండి నేను నటనాచారిని, నాలో కపటం ఉంది, నాలో వేషధారణ ఉంది అన్నది ఏమైనా గ్రహింపైతే ఖచ్చితంగా ఆత్మదేవుని యొక్క నింపుదల అనుభవం కొరకు ఆశపడాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ప్రభువుకు అడుగుతాడు, ప్రభువుకు అడుగుతాడు. రెండవ మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రెండవ పోలిక ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. మొదటి అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడితే అన్నాడు. యుఆర్ సీల్డ్ బై ద స్పిరిట్. ఆత్మ చేత ముద్రించబడటం, వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడటం. కింద 14, దేవుని మహిమ కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగిన మొత్తం ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ద సీల్, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా కనిపించాడంటే ముద్రలా కనబడ్డాడు, ముద్రలా కనబడ్డాడు, సీల్లా కనబడ్డాడు, సీల్లా కనబడ్డాడు. ఆ సీల్ ని ఇక్కడ వాక్యం ఏమంటుంది, 14వ వచనంలో సంచకరువు. సంచకరువు అన్న మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అడ్వాన్స్ అని రాయబడింది, అడ్వాన్స్ అని రాయబడింది. అంటే మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకోండి, ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాం. మేము కొంటాం గానీ ముందు అంతా ఒకేసారి ఇవ్వలేము, కొంత అమౌంట్ ఇస్తున్నాము, అగ్రిమెంట్ చేసుకుందాము, 3 నెలలకు 6 నెలలకు మొత్తం ఇచ్చేస్తాం. అంటే ఆల్రెడీ నువ్వు కొంత అమౌంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకున్నావు కాబట్టి ఇంకా నీది కన్ఫర్మ్, ఇంకోళ్ళకి వెళ్దావు. నువ్వు ఒకవేళ 3 నెలలకు 6 నెలల తర్వాత లేదండి నేను కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పే వరకు నీదే. దేవుడి వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్ర అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలట. కింద వాక్యం 14వ వచనం. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే నిమిత్తం ఈ ఆత్మ స్వాస్థ్యమునకు సంచుకరువు, మన స్వాస్థ్యమునకు సంచుకరువు. వినండి వినండి, ఈ మాట చాలా ఆదరణకరంగా ఉంటది. ఈ మాట చాలా ఆదరణకరంగా ఉంటది. మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరంభ స్థలం పరలోకం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంతిమ లక్ష్యం పరలోకం, యేసుక్రీస్తు ప్రభు ఆరంభం పరలోకం, యేసుక్రీస్తు ప్రభు ప్రధానుడైన తర్వాత వెళ్ళి ఉన్నది పరలోకానికి. ఆయన వెళ్లి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. పరిశుద్ధ ఆయన మళ్ళా రెండోసారి వస్తాడు, అడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ఆయనకు అప్పచెప్తాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పేర్లు జీవగ్రంథం ముందు రాయబడ్డాయి, మన స్వాస్థ్యం అక్కడ దాచబడి ఉంది. ఈ మాటలన్నీ వాక్యం మాట్లాడుతూ ఆ స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు అడ్వాన్స్ గా ఇవ్వబడ్డాడు అంటున్నాడు. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక మాట చదువుదాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవము ఉన్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదనైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విష కడవరి కాలం ముందు బయలుపరచబోటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకం ముందు భద్రపరచబడి ఉంది. మనకు అర్థమవుతున్న మాట 3-4 వచనాల్లో రాయబడ్డ మాట, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదనైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధుడు వచ్చాడు అన్న మాటను బైబిల్ ఏమంటుందంటే మీరు ఆత్మచేత ముద్రించబడ్డారు. ఆత్మచేత ముద్రించబడితే ఆత్మదేవుడు సీల్ వేస్తే అర్థం ఏంటంటే నువ్వు పరలోకానికి కన్ఫర్మ్ అయ్యావు, నువ్వు పరలోకానికి అర్హుడు అయ్యావు. ఇదిగో అడ్వాన్స్ గా ఆత్మనిచ్చాడు, అడ్వాన్స్ గా నీకు ఆత్మనిచ్చాడు అని అర్థం ఏంటంటే నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావు. దట్ ఈజ్ అడ్వాన్స్. పరిశుద్ధాత్మ దేవుడు అడ్వాన్స్ ఇవ్వబడ్డాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదవాలి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదవాలి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు ఆత్మను సంచుకరణ అనుగ్రహించాడు. ఆయన ముద్ర వేశాడు, నీకు ఆత్మను సంచుకరువుగా అడ్వాన్స్ గా ఇచ్చాడు, భయానగా ఇచ్చాడు, టోకెన్ ఆఫ్ అమౌంట్ గా ఇచ్చాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి నిన్ను నడిపిస్తున్న అర్థం ఏంటంటే నువ్వు ముద్రించబడ్డావు పరలోకానికి. ఆ స్వాస్థ్యానికి ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నావు, మొత్తం ఆస్తిని పొందుకోబోతున్నావు, నీ స్వాస్థ్యంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు అన్నదానికి ముద్ర, అన్నదానికి ముద్ర సీల్. పరిశుద్ధాత్మ దేవుని యందు మనం ముద్రించబడ్డాము అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదివితే, దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీరు ముద్రించబడ్డారు, మనం మీరు విమోచించబడబోతా ఉన్నారు. మీరు ఆ విమోచన అంటే ఈ లోకంలో నుంచి, శరీరం నుంచి, అన్నిటి నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, అన్నిటి నుంచి విడుదల కన్ఫర్మ్. దాన్ని ఎలా నమ్మాలి? ఇదిగో ముద్ర, ఇదిగో అడ్వాన్స్, ఇదిగో టోకెన్ ఆఫ్ అమౌంట్, గ్యారంటీ. అడ్వాన్స్ ఇచ్చాడు కదా, పక్కా గ్యారంటీ. ఆత్మదేవుడు మనలో లేడు, ఆత్మ నడిపింపుల్లో మనం లేము, ఆత్మ వరాలు లేవు, ఆత్మ ఫలాలు కూడా చూడడం లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు కన్ఫర్మ్ కాలేదు, నువ్వు ముద్రించబడలేదు, నువ్వు అడ్వాన్స్ పొందుకోలేదు. నువ్వు అడ్వాన్స్ పొందుకోలేదు కాబట్టి డేంజర్ జోన్ లోనే ఉన్నావు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభువు తన వారిని ఇరుగును అనున్నది. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుంచి తొలగిపోవును అనున్నది దానికి ముద్రగా ఉంది. ఆయన నిరిగాడు, నువ్వు ఆయన ధానవు ఆయన వాడవు అనదానికి ముద్ర. సీలేశాడు, సొంతం చేసుకున్నాడు, లేదా నువ్వు అర్హురాలు అయ్యావు, అర్హుడు అయ్యావు, ముద్రించబడ్డావు, ప్రభు నిన్ను ఎరిగాడు, ప్రభు నిన్ను ఎరిగాడు అన్నదానికి ముద్ర. దీన్ని ప్రకటన గ్రంథం అన్నాడు. అంటాడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందును ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరి ముద్రింపబడ్డ వారు లెక్క చెప్పగా వింటిని. ఇస్రాయేల్ గోత్రం ఇంట్లో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఈ ముద్రింపబడ్డ వారు ఎట్లా ఉన్నారట, ఎట్లా ఉన్నారట, వారు సమర్పించుకున్న జీవితాలు. వారు ఆయన కోసం నిలబడ్డవారు. 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువల్ల వారు దేవుని సింహాసన ఎదుటి ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. దేవుని కోసం జీవించే జీవితాలు ముద్రించబడ్డవారు. 144,000 ఏమంటారంటే 12 అన్నది కూడా పూర్ణ సంఖ్య. 12 ఎక్కువ మంది రక్షించబడతారు, లేకపోతే అన్ని గోత్రాల్లోంచి రక్షించబడతారు, అన్ని జాతుల్లోంచి రక్షించబడతారు, ముద్రించబడ్డవారు అన్నమాట. వీళ్ళరా టోకెన్ ఆఫ్ అమౌంట్ ఆర్ అడ్వాన్స్ ఆర్ సీ ముద్రించబడ్డం. ఆయన నీలో కార్యం చేస్తున్నాడు. ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మ నడిపింపు అనుభవంలో ఉన్నామంటే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎలిజిబుల్ అయ్యాను, నేను సీల్ చేయబడ్డాను, దీన్ని నేను పోగొట్టుకోకూడదు, ఇలాగే నమ్మకంగా కొనసాగుతాను, నా ప్రభువును కలుసుకోబోతున్నాను, ఆ స్వాస్థ్యంలోకి వెళ్ళబోతా ఉన్నాను, విమోచనలోకి రాబోతున్నాను అన్న కన్ఫర్మేషన్ ముద్రతో పోల్చినప్పుడు ఆ కన్ఫర్మేషన్ ని మనం చూడవచ్చు, మనం అర్థం చేసుకోవాలని మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు నిష్కపట జీవితానికి, పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. నిష్కపటులుగా పావురం వలె నిష్కపటులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ముద్ర నువ్వు పరలోకానికి ఆ స్వాస్థ్యానికి కన్ఫర్మ్ చేయబడ్డావు, అర్హురాలు అయ్యావు అన్నదానికి రుజువు. ఆత్మదేవుడు గూర్చిన ఈ పోలికల దగ్గర మనం ఆయన పొందుకుంటే మనం ఆ స్థాయిలో ఉన్నాం, ఉండాలి. ఒకవేళ ఆ నిష్కలంకమైన జీవితం లేకపోతే, నిష్కపటమైన జీవితం లేకపోతే, కపటం ఏమైనా ఉంటే మాత్రం దిద్దుబాటు చేసుకోవాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఈ ముద్రించబడ్డం, సీల్ వేయబడ్డం, ఆత్మదేవుడు సంచి కొరుగా అనుగ్రహించబడ్డం అన్న మీ విషయం అర్థమైతే దాని కొరకు ఆశ కలిగి ఉండాలి. నేను మాటల నుంచి ఆత్మదేవుడు మనకు వాగ్దానం చేశాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. మనలో చాలా మంది ఆత్మ నింపుదల అనుభవంలో, ఆత్మను పొందుకున్న అనుభవంలో, ఈయన భాషతో మాట్లాడుతున్న అనుభవంలో, ఈవెన్ దేవుడు వెలుపరిచి నడిపిస్తున్నాడు అని చెప్పగల అనుభవంలో ఉంటారు. చాలా సంతోషం, దాన్ని పోగొట్టుకోవద్దు. ఆ అనుభవంలో ఉండి కూడా ఈ నిష్కపటం లేకపోతే, కపటంగా ఉంటే, మోసంగా ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మీకు మంచిది కాదు. ఆత్మదేవుడు నాలో ఉన్నాడు అన్న కన్ఫర్మేషన్ ఉండి కూడా లోకం వైపు, దేవుడికి నచ్చని వాటి వైపు చూడటం నిర్లక్ష్యంగా ఉండటం. మనం సంసోన జీవితాన్ని చదువుతాం, బలవంతుడు చేయబడ్డవాడు, బాల్యం నుంచి ఆత్మాభిషేకం పొందుకున్నవాడు, ఆత్మ చేత రేపబడుతున్నవాడు, ఏం పోయేగానో ఒకటి 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 కావాలని చెప్పి వద్దు అవన్నీ చేస్తున్నాడు. ద్రాక్ష పండును ముట్టుకోకూడదు, ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్తాడు, చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు, చచ్చిన సింహంలో ఉన్న తేనె తీసుకుంటాడు, అపవిత్రుడిగా జీవించకూడదు, స్త్రీలతో సాంగత్యంలోకి వెళ్తున్నాడు. ఏమయ్యాడు? యెహోవా ఆయనను ఎడబాసెను. మనకి ఇవ్వబడ్డ ఈ ముద్ద, ఈ సీల్, ఈ గ్రహింపును మనం గట్టిగా పట్టుకుంది. మనం ముద్రించబడ్డవా రాజ్యానికి వారసులో నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. ప్రభు ఈ మాటలు ఫలింపు చేయగలగాలి.